गुरुर्देव महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्तदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवस्वः ह्रीं श्रीं ग्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ह्रीं श्रीं ग्लीं ॐ कैलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं कर्मनयन రాబోతున్నటువంటి 24 రోజులు మానవజాతి చరిత్రకే ఒక సువర్ణ అధ్యాయముగా మారవచ్చు. ఆ మానవజాతి చరిత్రను రాస్తున్నటువంటి వ్యక్తులు మీరే ఎందుకు కాకూడదు, కోట్ల కోట్ల సంవత్సరాలలో వచ్చేటటువంటి ఈ అవకాశాన్ని పరిపూర్ణముగా ఉపయోగించుకునేటటువంటి మానసిక స్థితి రావాలి. ఏమిటా మానసిక స్థితి? కరిష్యే వచటం తవ, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను, మీకు ఏది ఇష్టమో అది కాదు. ఖచ్చితంగా మీకు ఇష్టమైనది చెప్పబడదు, మీకు ఏది ఇష్టమో అది జరగదు. కరిష్యే వచనం తవ, నీవు ఏమి చెప్తే అది చేస్తాను అనేటటువంటి సుదృఢమైనటువంటి వాగ్దానము మీ అంతరంగంలో ఉన్నటువంటి గురువుకి, నాకు కాదు మీరు ఇవ్వాల్సింది, వ్యక్తికి కాదు మీరు ఇస్తున్నది. సహ పూర్వేషామపి గురువు, ఆ స్థితికి పొద్దున్న రుణానుబంధం పెంచుకోవటానికి కావలసినటువంటి కొన్ని చిట్కాలు చెప్పాను నేను మీకు. ఎవరితో రుణానుబంధం పెరగాలి? గురువుతో రుణానుబంధం పెరగాలి. మిగతా వాళ్ళందరితో కూడా రుణానుబంధం తగ్గాలి, వీలవుతూ ఉండకూడదు. అలా గురువుతో రుణానుబంధం పెంచుకున్నటువంటి వ్యక్తులు గురువుని మించిపోయారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి అనేక మంది వచ్చారు, చాలా మంది వచ్చారు. ఎంత ఎక్కువ మంది వచ్చారు అంటే సర్వసమర్థుడైనటువంటి ఆయన కూడా, బాబు నేను ఈ భారాన్ని మోయలేను అని శుద్ధి సాయికి అప్పచెప్పి తన శరీరాన్ని వదిలేశాడు. ఒక్క వివేకానంద మాత్రమే నువ్వు చెప్పింది నేను చేస్తానన్నాడు. 8 ఏళ్లు ఆసేతు హిమాచలము 3 సార్లు తిరిగాడు, చాలాసార్లు అడుక్కు తిన్నాడు. ఒకచోట అడవిలో నదిలో స్నానం చేస్తూ ఉంటే కోతి ఆయన కట్టుకున్నటువంటి గోచీని ఎత్తుకుపోతుంది. మరి బయటికి ఎలా వస్తాడు ఆయన? అంటే ఆయన దగ్గర ఉన్నది గోచే మాత్రమే. అలాగే 8 ఏళ్లు శ్రమ పడిన తర్వాత కొన్ని విశేషమైనటువంటి పరిస్థితులలో, ఏంటా విశేషమైనటువంటి పరిస్థితులు? సముద్రపు ఒడ్డున కన్యాకుమారి ఒడ్డున ఒక రాయి ఉంది,
ఆ రాయి మీద ఆయన కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆయనకి ఏదో అనుభూతి వచ్చింది. మనం ఏం చేసాం ఆ రాయి మీద? కట్టుకోండి, కట్టడాలు ఏముంది? మళ్ళీ ఇంకో వివేకానంద రాలే అక్కడ, రాక్ మెమోరియల్ అని కట్టారు. గురువు గారి గోముఖంలో భగీరథ శిల మీద ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేయకముందు కూడా చాలా మంది ధ్యానం చేశారు దాని మీద. ఆయన ధ్యానం చేసిన తర్వాత ఆయన ఇంత గొప్పవాడు అక్కడ చేసి కూర్చోవటం వల్ల అయ్యాడు అనుకుని దాని మీద ధ్యానం చేసిన 10-15 మంది నాకు పర్సనల్ గా తెలుసు. వాళ్ళల్లో 7 ప్రస్తుతము శ్రీనాథ శర్మ ఆచార్య యొక్క బద్ధశత్రువులు, గురుద్రోహులు. అంచేత వాళ్ళు దేని మీద కూర్చుని చేశారో ఇంపార్టెంట్ కాదు. కన్యాకుమారి యొక్క రాయి మీద కూర్చుని చేసినా గంగా నది వద్ద, గోముఖం అంటే తెలుసు కదా, గంగోత్రి దగ్గర ఉంది అది, గంగానది యొక్క ప్రారంభం, పుట్టుక, జన్మస్థలం. అక్కడ కూర్చొని చేసినా నీకు ఆ స్థితి ఉండాలి తప్ప నువ్వు దేని మీద కూర్చొని చేసినా ఒకటే. తర్వాత నువ్వు కూర్చొని చేసుకున్న రాయిని మళ్ళీ ఒక కట్టడం కట్టి పారేస్తారు, అది వేరే విషయం, ఆ స్థితికి ఎదుగుతే. కానీ రామకృష్ణ పరమహంస యొక్క భక్తులలో నువ్వు చెప్పింది మాత్రమే నేను చేస్తాను అన్న దమ్ము కలిగిన వాడు ఒకడే దొరికాడు, రెండోవాడు దొరకలేదు. బుద్ధుడికి ఒకడు దొరకలేదు, కృష్ణుడికి ఒకడు దొరకలేదు. వీళ్ళని మనం సర్వసమర్థులు అంటాం. అంటే వాళ్ళ చేతకాంతనం అది, మన చేతకాంతనం. నువ్వు కేవలము నువ్వు చెప్పింది నేను చేస్తాను అని నిజంగా వదిలేయగలిగితే నిన్ను వాళ్ళంతటి వాళ్ళని చేసేయగలరు వాళ్ళు. అక్కడ సర్వసమర్థత ఉంది. కానీ మీ ఇష్ట ప్రకారం గురువును మలుచుకుంటాము అనేటువంటి అతి దౌర్భాగ్యపూర్ణమైనటువంటి మానసిక స్థితి ఈనాడు ఆధ్యాత్మిక జగత్తులో బాగా వాళ్ళు చెప్తారు. గురువుకి ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎవరితో ఏం మాట్లాడాలో. ఈ రోగం ప్రతి చోట ఉంది. శాంతికుంజి నుంచి కొంతమంది వచ్చారు గుంటూరుకి. వాళ్ళు తీసుకుని నేను కొన్ని ఊళ్ళకి వెళ్ళాను. సరే, వాళ్ళు ఏదో అమ్మాయి కావాలను, అబ్బాయి కావాలను, ఉద్యోగం కావాలను అంటే సరే హరిద్వార్కి ఉత్తరం రాసుకోండి అని చెప్పేవాడు నేను. ఎందుకు సార్ ఉత్తరం రాస్తే, ఏం అవదు అక్కడ, అంత నమ్మకం ఉంది వాళ్ళకి. శాంతి కుంజి నుంచి వస్తూ శాంతి కుంజి యొక్క ఆచరణము లేకపోతే కార్యక్రమాలకు వివరాలు ఇస్తూ గాయత్రీ మంత్రమే కామధేను కల్పవృక్షము ఇంకా పరశువేది అని చెప్తూ దాన్ని సిద్ధి పొందించుకున్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు జరగదు. ఇంకా కరిష్యే వచనం తవ ఏం చేస్తాం? గురువు గారు చూడండి అక్కడ ఉన్నవాడు రాస్తారు, మాకు తెలుసు కదా ఆ మానసిక స్థితి. నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి, ఆ నీచత్వం పోతే తప్ప, అది పరమ నీచమైనటువంటి స్థితి అని ఎందుకు తిడుతున్నాను అంటే అద్భుతమైనటువంటి సమర్థవంతుడి దగ్గర ఉండి నిన్ను తనంతటి వాడిగా చేస్తాము అని చెప్పేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుక్కోవటం ఎందుకు కర్మ? అది భారతదేశంలోనే ఎందుకు బాగా కనిపిస్తుంది. నువ్వు అడుక్కోక్కర్లే. నేను మీకు ఒకటే చెప్తున్నాను, నేను గురువుని శాసించండి, ముక్కు పిండండి, చెవులు పిండండి. ఎప్పుడు పిండగలరు మీరు? లెక్కల పేపర్ ఆన్సర్ చేస్తాడు స్టూడెంట్, గాభరాలో 2-3 క్వశ్చన్స్ చూసుకోకుండా 80 వేసి పంపిస్తాం 100కి. వాడు వస్తాడు, మిగతా 20 ఏవి? నేను ఎందుకు అడగలుగుతాడు? చెప్పింది చేశాడు. ఆ దమ్మున్న వ్యక్తులుగా మారండి ఈ మార్గశిర మాసంలో. ఆ దమ్ముంటే చాలు. మీకు తెలియాల్సినటువంటి విషయం ఏంటి? మీరు చేయలేనటువంటి పనిని మీ గురువు మీకు చెప్పడు. చెప్తేవాడు గురువు కానే కాదు, అసంభవం కదా. మీకు చాతకాని పని గురువు ఎందుకు చెప్తాడు? కానీ ఎంత ఘోరమైనటువంటి మానసిక స్థితి అంటే 1893 చికాగోలో వివేకానంద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నట్ట చప్పట్లు కొట్టారట. 1993 నాడు నన్ను పిలిచి
ఆ రోజు చికాగోలో వివేకానంద 1893 అప్పుడు ఈ మాట అన్నాడు, చప్పట్లు కొట్టారు అన్నది మీరు చెప్పండి అన్నారు. చచ్చినా చెప్పనన్నా నేను. వందేళ్ల కిందట ఉచ్చిష్టము ఏమంటారు దాన్ని, పాచిపోయిందంటారా? వందేళ్ల పాత దాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నటువంటి ఏంటా సంస్థ? ఇంకో వివేకానందను తయారు చేయలేకపోయావు. నేను మీ దగ్గరికి వస్తే ఈ మాటే అడుగుతా అని చెప్పాను నేను వాళ్ళని. నేను రామకృష్ణ పరమహంస గురించి చెప్పను, వివేకానంద గురించి కూడా చెప్పను. నేను మీరు ఏం చేస్తున్నారు? వందేళ్ల కిందట వివేకానంద ఆ మాట అంటే చప్పట్లు కొట్టారు, ఓకే. మరి మీరంటే ఎవడు చప్పట్లు కొట్టడం లేదే. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి. మార్గశిర మాసం మొదట్లో 8 నుంచి స్టార్ట్ అవుతుంది. చెప్పింది చేస్తానంటే మీ ఇష్టం వచ్చింది చేయకండి. చాలా తేడా ఉంది రెండింటికి. ఆ మానసిక స్థితి ఓ సిద్ధత్వంలో కనిపిస్తుంది. వీరబ్రహ్మం గారి కంటే ఎక్కువ చమత్కారాలు చేశాడు. ఓ శివాజీలో కనిపిస్తుంది, ఓ హనుమంతుడిలో కనిపిస్తుంది, ఓ షిర్డీ సాయిలో కనిపిస్తుంది. నా గురువు మొహాన్నే చూస్తూ ఉంటాను తప్ప నేను అసలు ఎవరు నా దగ్గరకు వచ్చారో కూడా చూడను అన్నాడు. మీరు షిర్డీ సాయి కళ్ళు చూడండి జాగ్రత్తగా, మిమ్మల్ని నేను చూడలే. ఆయన అంతర్ముఖంగా లోపల ఉన్నటువంటి గురువు ఏ ప్రేరణ ఇస్తున్నాడో, ఆ ప్రేరణ ఎప్పుడు వస్తుంది? ముందు మీరు చస్తే, అంటే అహంకారం పోతే. మీ కోరికలే పోవటం లేదు, ఇంకా ఏముండకూడదు. మీకు జీవత్ శవాల్లాగా ఉండాలి మీరు. ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి. ఏముండదు మీకు, కోరికలు ఉండవు. ఇది చెయ్యాలని ఉండదు, అది చెయ్యాలని కానీ మరి అలా ఉండిపోతే ఉండిపోతానేమో, అలా ఉండిపోతావు. స్వార్థం ఉంటే, అహంకారం ఉంటే, కోరికలతో నువ్వు ఆ మౌన స్థితిలోకి వెళ్తే అలాగే ఉండిపోతావు. అదే భారతదేశం యొక్క దౌర్భాగ్యం. ఏంటి అంటే 1962-65 సెన్సెస్ లో 65 లక్షల మంది కాషాయాంబరధారులు భారతదేశంలో తిరుగుతున్నారు. అందులో ఒక వివేకానంద లేడు, ఒక రామకృష్ణ పరమహంస లేడు, ఒక శివాజీ లేడు. వీళ్ళందరినీ ఎవరు పోషిస్తున్నారు? మీరే. లేకపోతే వాళ్ళ బట్టలు ఎందుకు వేసుకుంటారు? అవగాహన చేసుకోండి. పొద్దున్న చెప్పిన రుణానుబంధము గురువులతో పెంచుకోండి. మీరు గురువులతో రుణానుబంధం పెంచుకునేటటువంటి టెక్నిక్స్ ఏ గురుగీత? పూర్తి చేశారో లేదో నాకు తెలీదు, చేసినా చేయకపోయినా మీకు కొన్ని శ్లోకాలైనా దొరికి ఉంటే ధన్యులే మీరు. ప్రశ్న ఎవరు గురువు అన్నది కాదు, మీ సమర్పణ ఎంత ఉన్నది అన్నది ముఖ్యం. ఎవరికైనా సమర్పణ చేసుకోండి మీరు. శంకరాచార్యుల వారి యొక్క గురువుకి పేరేంటి అంటే ఆయన శంకరాచార్యుల వారి గురువు గారు. ఆయన ఏ చమత్కారాలు చూపించినట్టు మనకి దాఖలాలు లేవుగా. మిగతా వాళ్ళందరూ ఎవరు? ఇంతవరకు శంకరాచార్య మఠంలో ఉన్నవాళ్ళు ఆ శంకరాచార్యుల వారి యొక్క శిష్యులు అంతేగా. కాస్త ఆ స్థాయికి దగ్గరగా వచ్చిన పరమాచార్య కాస్త ఉన్నారు, ఆయన్ని ఉపయోగించుకోలేదు. అది అర్థం చేసుకోండి మీరు. ఎలా జల అంటే ముందు మీరు ఉండకూడదు అక్కడ. మీరు లేనప్పుడు మీకు ఏ బాధలు ఉండవు. గురువు దగ్గరికి వెళ్ళటానికి ఏదో బాధతో వెళ్తారు, ఓకే. ఏదో కోరికతో వెళ్తారు, ఓకే. తీరితే ఓకే, తీరకపోతే ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా? మీరు నువ్వు పడుకో, నీ పనులన్నీ నేను చేస్తా అనే దమ్ము ఉన్నటువంటి వ్యక్తి కావాలి. సిద్ధప్ప వెళ్ళాడు నవాబ్ దగ్గరికి, దండం పెట్టన్నాడు బాద్షా. నేను దండం పెట్టను, నా గురువుకి తప్ప ఇంకెవరికి నేను దండం పెట్టను, దండం పెడితే చస్తావును అన్నాడు. అన్నాడు వాడు. వద్దునండి, మీరేం కంగారు పడకండి, ఒక పెద్ద శిల తీసుకురండి అన్నాడు. సరే, రాజు తలుచుకుంటే బాద్షా తలుచుకుంటే కష్టమేముంది? ఒక పెద్ద శిల తీసుకొచ్చి పెట్టాడు సభాభవనంలో. సాష్టాంగంగా దండం పెట్టాడు. ఏమైంది శిల తెలుసు కదా మీకు, ఈ కాలంలో జరిగింది. అంచేత ప్రశ్న గురువు ఎవరు అన్నది కాదు, ప్రశ్న గురువుకి మీరు సమర్పణ ఎంత చేసుకున్నారు అని. మరి ఆ సమర్పణ చేసుకున్నప్పుడు మా బాధ్యతలో నాకు తెలియదు, మీ గురువుని అడగండి. అది నాకు తెలిసింది, గురువు వద్ద మీరు ఎలా జీవించాలో నేను చెప్పగలను, కానీ మీ కుటుంబ సమస్యలు గురువు ఎలా తీరుస్తాడో నాకే తెలుసు. అంచేత రెండే రెండు విధానాలున్నాయి. గురువు దగ్గరికి రండి, మీ కోరికలు చెప్పుకోండి, మరి మళ్లీ గురువు దగ్గరికి రాకండి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? డాక్టర్ దగ్గర నుంచి ఫీజు అని కట్టేసే గౌడు ఫిర్మిలేంగే అండు. ఎందుకండు? మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం మనం? అంతేనా, మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళకండి. అంటే మళ్ళీ వచ్చానంటే ఏంటనమాట, మీకు ఏదో తీరని కోరిక ఉందన్నమాట. అలాంటి పరిస్థితులు ఉంటేనే గురువు దగ్గరికి వెళ్తూ ఉంటే నో ప్రాబ్లం. కానీ గురువు దగ్గరికి వచ్చి కూర్చుని మీరింకా మిగిలి ఉన్నారంటే అది గురువుకి సిగ్గుచేటు, మీకు సిగ్గుచేటు. ఉండకండి అక్కడ, గురువు దరిదాపుల్లో ఉండకండి, పారిపోండి. చెప్పదలుచుకునేదో చెప్పారు కదా, కావాల్సిందేదో అడిగేశారు కదా, వెళ్ళిపోండి. మరి ఉండొద్దు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 26 రోజులు ఓ అద్భుతమైనటువంటి ప్రయోగం చేయగలిగే దమ్ము ఉన్నవాళ్ళు ఉండండి. ఏంటి ఆ దమ్ము? ఇంకేమీ లేదు, నేను లేను, మీరు లేరు, ఎవరున్నారు? గురుసత్తా మాత్రమే ఉన్నది. ఆ గురుసత్తా మనని ఎలా జీవించమంటే అలా జీవితం. ఏ వ్యక్తినైనా మీరు మనిషిగా చూశారో అవుట్, మనిషిగా చూడకూడదు. మీరు గురువు యొక్క ప్రతిరూపాలుగా దర్శించాలి అందరినీ ఇక్కడ. అంచేత ఆ అహోభావము, ఆ ధన్యత. మనిషి మనకి ఎదురుకుండా మన వాళ్ళందరూ ఇక్కడ తిరుగుతూ ఉంటే నీకేం కనిపించాలి? అన్ని రూపాలు గురువు యొక్క రూపాలుగానే కనిపించాలి. గురు సత్తా యొక్క రూపాలుగా దర్శించగలగాలి. దర్శించగలిగినప్పుడు బాధలు ఉండవు, తేడాలు ఉండవు, వ్యవస్థ దెబ్బతింటూ అంటూ ఉండదు, ఏమి ఉండదు. మరి మిగతా పనిలో గురువు చేయమంటే చేస్తాం. ఉద్యోగము గురువు చేయమంటే చేస్తాం. గురువు చేయమన్నాడో లేదో మాకెలా తెలుస్తుంది? నీ బాధ్యత నువ్వు చేసుకుంటే పో. గురువు గారు అక్కర్లేదు అంటే నీకు చాలా బాగా ఆపగలడు మిమ్మల్ని. అంచేత పని ఎగగొట్టి మాత్రం ఇక్కడ కూర్చోకండి. పని ఉంటే కానీ సెలవు పెట్టగలిగితే, ఈ 24 రోజులు మీరు అక్కడ లేకపోతే కొంపలేమి అంటుకుపోవు అంటే, ఇంతకంటే అవకాశం మీకు ఈ జన్మలోనే కాదు, మరి ఏ జన్మలోనూ రాదు, ఎవరికీ రాదు. ప్రపంచంలో ఎవరికీ మళ్లీ ఇలాంటి అవకాశము రాదు. గురు సత్తాతో డైరెక్ట్ లింక్. కానీ ఆ లింక్ నేను ఇవ్వలేను, మీరు పెట్టుకోవాలి. ఇవ్వగలిగి ఉంటే అందరు గురువులు అందరికీ ఇచ్చేసేవాళ్ళే. అది వాళ్ళు కరుణామయులు. మీరందరూ కూడా వాళ్లకంటే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్లాలి అని కోరుకునేటువంటి వాళ్లే వాళ్ళు. కానీ అయినా అవటం లేదు అంటే అది మన గొప్పతనం, మీ ఇష్టం. కానీ 8వ తారీఖు తర్వాత కాస్త షేపులు మారుతాయి. మీకు షేపులు మార్పించుకుని పారిపోతారు, షేపులు మార్పించుకుని మీరు మారిపోతారు, మీ ఇష్టం. రెండిట్లో ఏదో ఒకటే మాత్రం గ్యారంటీగా జరుగుతుంది. మొదలెట్టేన అప్పుడే కార్యక్రమం అది మిల్లమిల్లగా వేడి పెరుగుతుంది. ఇవాళ రేపట్లో మార్గశిర మాసము, అందుకు మళ్ళీ మార్గశిర మాసం అయిపోయిన తర్వాత మళ్ళా సారా మామూలే. అంతేనా, 24 రోజుల తర్వాత గురువుల దగ్గర మోసపోతారు మీరు. జాగ్రత్త, మీరు కరెక్ట్గా 24 రోజులు ఉంటే 25వ రోజు మీరుండరు, మీరు మారిపోతారు, పరిపూర్ణంగా మారిపోతారు. అప్పుడేమవుతుందో నేను చెప్పలేను, ఏదైనా జరిగిపోవచ్చు. చేత మీ ఇష్టం. అది మారటానికి రెడీగా అయి ధైర్యం చేసి ఉండగలిగితే ధైర్యం చేయండి, లేకపోతే పారిపోండి. చెప్పకుండా మళ్ళీ మారిపోయింది, మళ్ళీ మన అడగొద్దు, అంటే మమ్మల్ని విడిపోమంటారా మాస్టారు? చెప్తున్నానే స్పష్టంగా విడిపోండి అని. మళ్ళీ అడగటం ఎందుకు నన్ను? నాకు చెప్పలేదేమో మాస్టారు, కాదు మీ అందరికీ కలిపే చెప్తున్నాను నేను. ఆ మార్గశిర మాసము యొక్క వైభవము గోదాదేవి చరిత్రలో కనిపిస్తుంది మీకు, మీరాబాయి చరిత్రలో కనిపిస్తుంది, వెంకుమాంబ చరిత్రలో కనిపిస్తుంది. పెళ్లి చేద్దాం అనుకుంటారు వెంకుమాంబకి, నాకు పెళ్లి అయిపోయింది అంటుంది వెంకటేశ్వర స్వామితో. తండ్రి పెద్ద వెంకటేశ్వర స్వామి భక్తుడు, అంత పెద్ద భక్తుడికి వాడి కూతురు వెంకటేశ్వర స్వామి భక్తుడు అవటం ఇష్టం లేదు. చూసుకోండి ఆ మూర్ఖత్వం. 13వ శతాబ్దంలో 14వ శతాబ్దంలో జరిగిన కథ ఇది, తరిగొండ వెంకుమాంబ చరిత్ర. బలవంతంగా పెళ్లి చేస్తారు, చేస్తుంటుంది, చేసుకున్న భర్త చేస్తూ ముట్టుకున్నా వచ్చేస్తా ఉంటుంది. అలా అంది ఇందిరాగాంధీ యొక్క గురువు
ఆనందమయమా అంటే నీకెంత రుచించదు కదా. ఇందిరాగాంధీ గురువు అనేసరికల్లా అప్పుడే చెవులు కాస్తా. గురు సత్తాలు అందరూ ఒకటే. ఆనందమయమా కూడా అదే చేసింది. భర్త చనిపోయాక 14వ శతాబ్దం కదా, కాస్త స్ట్రిక్ట్ గా ఉండేవారు. శంకరాచార్యుల వారు వచ్చారు ఇప్పుడు, కంచి శంకరాచార్యులు వారు. అలా ఉండకూడదు అమ్మాయి నువ్వు, నోరు ముయ్యంది శంకరాచార్యుల వారిని. నా భర్త వెంకటేశ్వర స్వామి జీవించి ఉంటాడు ఇప్పుడు, నువ్వేంటి నన్ను డ్రెస్ మార్చమంటావు? శంకరాచార్యుల వారితో మాట్లాడుతున్నావు నువ్వు, ముందు సాష్టాంగం పడి ఉంది, నేను నీకు దండం పెడితే నువ్వు చస్తావుంది, అదేంటన్నాడు. కాస్త పక్కకి తప్పుకోండి అంది. ఆయన సింహాసనం ఉంటుంది కదా, తన్నం పెట్టింది సింహాసనానికి. సింహాసనం భక్కుమంది, వెనక్కి తిరిగి చూస్తే శంకరాచార్యులు వారు లేరు, పారిపోయారు ఆ ఊరి విడిచి. మళ్లీ ఆవిడ ఉన్నంత వరకు ఆ ఊరికి రాలేదు ఆయన. మరి మేము దండం పెడితే సింహాసనం కాలిపోతుందా? నువ్వు దండం పెడుతున్నావు నీకు తెలుసు కదా, కాదు. సమర్పణ, పరిపూర్ణ సమర్పణ మాత్రమే గురువు యొక్క అనుగ్రహానికి మార్గము, ఇంకొక దారి లేదు. తిప్పి 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 700 శ్లోకాలు చెప్పి చివరికి అర్జునుడి చేత ఏమనిపిస్తాడు, ఎందుకు 700 శ్లోకాలు జరగటం, ముందే అనేసి చెప్పుకోలే, మీ ఇష్టం. అంచేత సమర్పణ అన్నది పూర్తిగా అర్థం చేసుకోండి. మీరు ఉండకూడదు, అసలు మీరు ఉండకూడదు అవుతే నన్ను ఏం చేయమంటారు మాస్టర్ అంటే, నువ్వు ఉన్నావుగా, నువ్వు ఉండవు ఇంకా. అదే ప్రాక్టీస్ చేయండి. మార్గశిర మాసము 8వ తారీఖు రాత్రి నుంచి అదే ప్రాక్టీస్ మీరు చేయబోయేది. రాత్రి 10 గంటల నుంచి పొద్దున్న నిరంతరము, అంటే శూన్యము, ఖాళీ అయిపోండి. మీరు ఖాళీ అయిపోయాక పొద్దున్న రాత్రల్లో సాధన చేశాను మాస్టారు, పడుకుంటాను. గురువుగారు ఏం చేశారు, రాత్రంతా నేను ఉపాసన చేసేవాడిని, పొగలంతా ఏం చేశారు, జీవిత దేవత యొక్క ఆరాధన, కరెక్ట్ గా జీవించటం అనేది నేను చేశాను. అంచేత మీరు అక్కడికి వచ్చి ఆ 7గురు 5గురు కూర్చున్నాక 2వ రోజు పొద్దున్న మీరు నిద్రపోయారనుకోండి, రావక్కర్లే, ఇంకా అవసరం లేదు. దాన్ని అర్థం చేసుకుంటూ ఆ సమర్పణాభావంతో ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. మీరు పరిపూర్ణ సమర్పణ, మీరేం మాట్లాడకండి, టైం టేబుల్ ఉంది, టైం టేబుల్ ప్రకారం సరిపోతాయి కదా, మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది. ట్రై చేయండి. అంటే గురువు అనుగ్రహం తక్షణమే లభిస్తుంది. అంటే ఒక్కొక్కళ్ళు వచ్చి ఆయన ఇస్తూ ఉంటారు, మణికుమార్ కడుతూ ఉంటారు. ఎందుకు, మీరు కూడా మణుల వలె మారాలి.